ಜಯತು ಜಯತು ದೇವೋ ದೇವಕೀನಂದನೋಯಂ ಜಯತು ಜಯತು ಕೃಷ್ಣೋ ವೃಷ್ಣಿವಂಶಪ್ರದೀಪಃ ಜಯತು ಜಯತು ಮೇಘಸ್ಯಾಮಲಕ್ಕೋಮಲಾಂಗೋ ಜಯತು ಜಯತು ಪೃಥ್ವೀಃ ಭರನಾಶೋ ಮುಕುಂದಃ ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನ ಸಭಕ ನಮಸ್ಕಾರ. ರುಕ್ಮಿಣೀ ಕಲ್ಯಾಣ ಘಟ್ಟಂಲೋ ಅತ್ಯಂತ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಸಂತರಿಸಿಕೊಂಡಟುವಂತಿ ರುಕ್ಮಿಣೀದೇವಿ ಚೇತ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಕು ವ್ರಾಯಬಡಿನ ಲೇಖಲೋನಿ ಪದ್ಯಾಲು ಕನ್ಯಲಂದರಿಕೀ ಕೂಡ ಇಕ್ಕಡ ವಾಟ್ನಿ ಬಹೂಕರಿಂಚಿ ಅಂದಲೋ ಪದ್ಯಾಲು ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ದಗ್ಗರ ಅನಗಾ ಪೂಜಾಮಂದಿರಮನಂದು ವಿಜ್ಞಾಪನ ಚೇಸ್ತೇ ವಾರಿಕಿ ಯೋಗ್ಯುಲಗಿನಟುವಂತಿ ಭರ್ತಲು ಕಲುಗುತಾರು ಅನಿ ಚೆಪ್ಪಿ ಶಾಸ್ತ್ರ ಪ್ರಮಾಣಂ. ನೀನು ರುಕ್ಮಿಣೀ ಕಲ್ಯಾಣಂ ಗುರಿಂಚಿ ಏದೋ ಈಶ್ವರಾನುಗ್ರಹಂ ಚೇತ కొన్ని పుస్తకాలు చదివి ఉన్నాను. ఈ మాట రాయని పుస్తకం ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాను నేను. ప్రత్యేకంగా ఏ మహాపురుషుడు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టలేదు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకి వచ్చి తీరుతాడు. ఈ ప్రమాణం రాసి ఉంచి పోతనామాచ్యుల వారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆతనికి ఇవురు పుత్రులు అగ్రజుండన ఎడు రుక్మిణాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యై అని ప్రారంభం చేశారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆ విదర్భదేశానికి సంబంధించినటువంటి భీష్మకుడు అనేటటువంటి ఒక దొడ్డరాజు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఐదుగురు కుమారులు. ఐదుగురు కుమారులలోనూ పెద్దవాడు రుక్మి. మిగిలినటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి. అన్ని ఐదుగురి పేర్లు రుక్మముతోనే పెట్టుకున్నాడు ఆయన. అందులో ఉన్నటువంటి అంతరార్థమేమి అన్నది నేను మీకు తర్వాత విజ్ఞాపన చేస్తాను. వాళ్ళ పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. రుక్మి, రుక్మ బాహువు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు, రుక్మ రథుడు అనే ఐదు పేర్లు వాళ్ళవి. ఈ ఐదుగురు అన్నదమ్ములకి కడగొట్టు అంటే చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. రుక్మిణ ఆ ఐదుగురికి వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆతనికి ఇవురు పుత్రులు అగ్రజుండన ఎడు రుక్మిణాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యై. రుక్మిణి అన్న పేరుతో ఆ ఆడపిల్ల పెరిగి పెద్దదవుతోంది. మనకి ఈశ్వర సంబంధమైన విషయంలో ఒక చిత్రమైన రహస్యం ఒకటి ఉంటుంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముకాగ వహించు చేతనోత్థారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. మనకి ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక అవతారమును స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా కూడా ఆయన్ని విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితులలోనూ ఇష్టమును చూపించక ఆయన వెంట వచ్చేటటువంటిది ఆయన యొక్క శక్తి స్వరూపము. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడాలంటే ఆవిడ వస్తే తప్ప పూర్ణత్వం ఉండదు. ఆవిడ వచ్చి పక్కన చేరితేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. లేకపోతే శక్తి సహితుడు కాకపోతే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదు, ఉపాసనా సిద్ధి ఉండదు. ఉపాసన చెయ్యాలి అంటే శక్తి సహితుడైనటువంటి పరమాత్మని మాత్రమే ఉపాసన చేస్తాం. ఒక్క రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యరు, సీతారాముల్ని ఉపాసన చేస్తారు, అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని. అందుకని ఆ అమ్మవారు కూడా వచ్చి కలవాలి. కలిస్తేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. పైగా ఆయన మొర ఆలకించగలిగినటువంటి దయాళు అయి ఉంటాడు. ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఆవిడ కేవలం శక్తియే కాదు, ఆవిడ దయాశాలి, అపారమైన కారుణ్యమూర్తి. మీరు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు, ఆవిడ ప్రత్యేకం తనంత తానుగా అడిగింది. స్వామిని గుండెలలో నాకు స్థానము కావాలి అని అడిగింది. గుండెలలో స్థానం కావాలి అని అడగడంలో ఉన్న రహస్యం మీకు ఆ రోజున నేను చెప్పాను. గుండెల్లో స్థానం కావాలి అంటే కారుణ్యమూర్తి అయి ఉంటుంది. ఎందుకంటే స్థితికారకుడై అపారమైనటువంటి శక్తియుతుడైనటువంటి పరమాత్మ ఆయన చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఘోరరూపుడిగా, ఏమాత్రమూ కూడా కొంచెం కూడా ఆదరణ లేకుండా చండశాసకుడై ఉన్నాడనుకోండి, అటువంటి పరమాత్మని మనం ఉపాసన చెయ్యలేము. అమ్మవారు కారుణ్యమూర్తియే ఉంటే అయ్యో పిల్లలు కాకపోతే తప్పులు ఎవరు చేస్తారండి? తప్పులు చేసిన చోటే మీ యొక్క గొప్పతనం ఆవిష్కృతం అవుతుంది. తప్పులు అసలు ఎవరూ చేయలేదనుకోండి, పిల్లలు ప్రపంచంలో అసలు అందరూ మహాభాగవతులే అనుకోండి, అందరూ మహాజ్ఞానులే అనుకోండి, ఇంకా అసలు ఈశ్వరుడి ఆస్తిత్వం గొప్పతనం ఎక్కడుందండి? పనికిమాలిన వాడిని ఉద్ధరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంది. ఈ మాట బెదిరించి మాట్లాడేది ఎవరో తెలుసా అండి? అమ్మవారు మాట్లాడుతుంది. వేదాంత దీక్షకులు విశిష్టాద్వైత సంప్రదాయంలో వారు చాలా పేరెన్నిక గన్నటువంటి వారు మహాపురుషులు వేదాంత దీక్షకులు. వారు ఒక చోట అంటారు, అమ్మవారు ఎంత స్థాయిలో వెళ్ళి మాట్లాడుతుందంటే ఒకనొక చోట అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో, నేను అవసరమైతే సీత నిన్ను లక్ష్మణుణ్ణి వదిలిపెట్టేస్తాను, బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి మాట నాకు ఎక్కువ అంటాడు. ఆయన ఏమి వెనక తీయడు, అవసరమైతే నిన్ను వదిలిపెడతానంటాడు పరమాత్మ. అలా అంటాడేమో అని కూడా భయపడతాడు. నా బిడ్డల్ని ఆయన దగ్గరికి చేర్చడం ప్రధానం, దానికోసం నిరంతరం నా పని ఏమిటంటే ఈశ్వరుణ్ణి కారుణ్యమూర్తిని చూసి వాళ్ళ మొరలు వినేటట్టు చేస్తాను అంటుందిట. అటువంటి దయాశాలి అయినటువంటి అమ్మ అయ్యవారి పక్కన చేరినటువంటి సందర్భాన్ని ఈ కళ్ళతో చూడడమే ఈ జన్మకి గొప్ప సన్నివేశం. అందుకే రుక్మిణీ కళ్యాణం విండం, రుక్మిణీ కళ్యాణం చూడడం, రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తి చేయడం కూడా పోతనగారు అందుకే అటువంటి మంగళప్రదమైన వాక్యంతో పూర్తి చేశారు. వీర పద్యాన్ని చిట్ట చివర ఇందురు కానీ కాబట్టి ఈ ఐదుగురు అన్నదమ్ములకి చిట్ట చివర రుక్మిణి అని పేరు కలిగినటువంటి ఆ ఆడపిల్ల పెరుగుతోంది. ఆ పెరుగుతున్నటువంటి ఆడపిల్ల, మీకు ఇందాక నేను ఒక మాట చెప్పాను, నిత్యానపాయనీం అని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంలో ఒక పేరు. నిత్యానపాయని అంటే ఎప్పుడూ విడిచిపెట్టి ఉండక ఆయనతో కలిసి ఉండునది. కాబట్టి ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుంది. అలా ఒకసారి రామచంద్రమూర్తిగా వచ్చారు, ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన కృష్ణ భగవానుడిగా వచ్చారు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. అలా భగవానుడు ఏ రూపంలో ఉన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రహ్మచారి, పక్కన భార్య లేదు, బ్రహ్మచారిగానే అవతారం పరిసమాప్తం అయిపోయింది. అయినా సరే వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలమునందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి యొక్క కస్తూరి తిలకపు బొట్టు ఆయన పాదముల కంటుకు కనపడింది. మీకు నేను ఆ రోజు వామనమూర్తి అవతారం చెప్తూ ఆ పద్యం కూడా చెప్పాను. బలిదైత్యేంద్ర కృతధ్వజీకర జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాచాక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతనగారు. అందుకని ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్లు కనపడినా అమ్మవారు మాత్రం ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి ఇవాళ భీష్మకుడికి రుక్మిణీదేవి అన్న పేరుతో జన్మించింది. పైన ఐదుగురు అన్నలు ఉన్నారు. అమ్మవారి తత్వం గురించి పోతనామాచ్యుల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యం ఒకటి ఇచ్చారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలలో భర్మడోలికలనూగు బలికలతోట చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఎంత గొప్ప పద్యమో. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోట వియ్యంబులుందు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఏమాటలాడేది అంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తుండేది. ఎప్పుడు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆవిడ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఎప్పుడూ డోలు సన్నాయి వినపడుతూనే ఉండేవిట. ఏమిటి అలా వినపడుతున్నాయి మంగళధ్వనులు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి అంటే, ఆ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోందనేవారు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక స్త్రీకి పసుపు కుంకాలు నిలబడేది. ఎందుకని, పురుషుడు ఒక మాట చెప్పేస్తాడు, తాను ఏ స్త్రీకి జన్మించాడో ఆ తల్లి చేతికి ఒక కంకణం కట్టి అమ్మా నేను బ్రతికున్నాను అనడానికి ఇది సాక్ష్యం అనడు. తండ్రికి ఒక ఉంగరం పెట్టి నాన్నగారు నేను బ్రతికున్నాను ఇది సాక్ష్యం అనడు. ఎవరితో చెప్తాడు? తను ఏమీ పరిచయం లేదు, పెళ్లిపీటల మీద తెర తీసినప్పుడు చూశాడు ఆ స్త్రీని. ఆవిడ మెడలో మాంగళ్యం కడుతూ, అందుకే దాని పేరు ఇంకొక మాట లేదు మంగళసూత్రము, ఒక మాట అంటాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, ఇది నేను జీవించి ఉన్నాను అనడానికి హేతు. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా ఏ ధూర్తుడు కూడా అమ్మ మీ వారు బాగున్నారా అని అడగడు. మీ వారు బాగున్నారా అంటే ఆయన బ్రతికి ఉన్నారా అన్నంత ధూర్త ప్రశ్న ఎవడు వెయ్యడు. స్త్రీ మంగళసూత్రంతో కనపడింది అంటే ఆవిడ సువాసిని, పసుపు కుంకుమలతో ఉన్నది అంటే ఆవిడ భర్త జీవించి ఉన్నారు. మెడలో మంగళసూత్రం కనపడలేదు, ఆవిడ జీవితంలో ఏది పొంది ఉండాలో అటువంటి సౌభాగ్యమునకు దూరమైనది తెలిసిపోతుంది. కాబట్టి ఆ మంగళసూత్రానికి అంత శక్తి ఉంది. అమ్మవారు బొమ్మల పెళ్ళిళ్ళు చేయించింది రుక్మిణీదేవి. రుక్మిణీదేవి బొమ్మల పెళ్ళిళ్ళు చేయించడం అంటే ఏమిటంటే దాని అర్థం యథార్థానికి ఎక్కడెక్కడ ఎక్కడో ఉంటాడు వాడు, ఎక్కడో ఉంటుంది ఆడపిల్ల. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా పినమావగారి విషయంలో విశాఖపట్నంలో చిత్రం జరిగింది. ఆయన తన కొడుక్కి పెళ్లి చూపులు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు వెతికారు. వెతికిన తర్వాత వాళ్ళ ఇంటికి రెండిళ్ళ వెనకింట్లో ఉన్న అమ్మాయితో వివాహమైంది. కాబట్టి ఎవరికి తెలుసు, అక్కడే పుట్టి పెరుగుతోంది ఆ పిల్ల, వీళ్ళింటికి వచ్చేది చూస్తుండేవాళ్ళు. ఆ పిల్ల వీళ్ళింటి కోడలవుతుందని కానీ ఆ పిల్లని చేసుకోవచ్చు అని కానీ ఈయనకి రాలేదు ఆలోచన, ఆయనకి రాలేదు. అమ్మవారు సంకల్పం చేస్తుంది, అందుకే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు. ఈశ్వర సంకల్పం జరుగుతుంది, వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి అని. ఈ వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి అనేటటువంటి సంకల్పాన్ని సిద్ధింపచేసేటటువంటి శక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి ఆ పూర్ణత్వాన్ని ఇస్తుంది, మూడు మెట్లు ఎక్కిస్తుంది స్త్రీని ఆవిడ. ఆవిడ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి. ఒక కన్నెపిల్ల కన్నెపిల్లగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి, రేపు ఆడపిల్లలు వస్తారు, మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీకు మంచి మగుడు వస్తారు, మీకు మంచి మగుడు వస్తారంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఏంటంటే వీళ్ళు అస్తమానం ఇలా మమ్మల్ని తినేస్తున్నారు పట్టుకుని అనుకుంటారు. కానీ ఇంకొక పదేళ్ళు పోయిన తర్వాత వివాహం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు చాలా బెంగగా ఉంటారు మనస్సులో. ఏమిటో మా కర్మ, మాకు వివాహం లేదు, నేను అందరినో చూశాను వివాహం అవ్వలేదని బెంగ పెట్టుకుంటారు, చిన్నబుచ్చుకుంటారు పది మందిలోకి రావడానికి. ఆల్ రైట్, వివాహం అయిందనుకోండి, కడుపు పండకపోతే మళ్ళీ బెంగ పెట్టుకుంటారు, అయ్యో నాకు సంతానం కలగలేదు అని బెంగ పెట్టుకుంటారు. కాబట్టి ఈ మూడు మెట్లు ఎక్కితే ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది స్త్రీ. ఈ మూడు మెట్లు ఇంతకన్నా నేను ఎక్కువ సభలో మాట్లాడడానికి దాని మీరు ఇష్టపడను, ఎందుకంటే ఎందరో ఎన్నో విషయములకు చెందిన వారు ఇందులో ఉండొచ్చు, ఎన్ని వర్గముల వారు. ఎవరి మనస్సు నా మాట వల్ల ఖేదపడకూడదు. కాబట్టి ఈ మూడు మన శక్తి వల్ల జరగవు, అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతాయి. ఆ తల్లి అనుగ్రహం ఉందా నడుస్తుంది. కాబట్టి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోట వియ్యంబులుందు, గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. ఆవిడ గుజ్జనగూళ్లను వండిస్తూ ఉండేది, వండించి అంటే మన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా అలాంటివి వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. అసలు ఇందులో ఒక గమ్మత్తుందండి, పూర్వం అంటే ఇప్పుడు లేదనుకోండి, కానీ ఒకనకొకప్పుడు మన సంప్రదాయంలో ఏమిటంటే ఆడపిల్ల పుడితే తండ్రి తప్పకుండా ఒకటి తీసుకొచ్చేవాడు. ఏమిటి అంటే వంటిల్లు అని పూర్వం ఆట వస్తువుల పెట్టే ఒకటి ఉండేది, అందులో చిన్న మూకుడు, ఓ పొయ్యి, ఇంతంత పుల్లలు, ఇంతంత గరిట్లు, పాత్ర సామాను అన్నీ ఉండేవి. పిల్లలు కూడా ఏమడిగేవారంటే, నాన్నగారండి నాన్నగారండి నాకు ఇంటి సామాను కొనిపెట్టరా, ఇంటి సామాను కొనిపెట్టరా అని అడిగేవారు. ఏ విజయవాడ కనకదుర్గమ్మ గుడికో వెడితే ఆడపిల్లకి ఇంటి సామాను కొనిస్తే వాళ్ళు ఏమాడుకునేవారంటే, నలుగురు ఆడపిల్లలు కలిస్తే నాలుగు తాటాక బొమ్మలు చేసుకుని ఈ టైలర్ల దగ్గర కత్తిరించి వదిలేసిన వస్త్రాలు ఉంటాయి ముక్కలు, ఆ ముక్కలు తెచ్చుకుని పెట్లలో పెట్టి దాచుకుని చిన్న చిన్న ప్లాస్టిక్ పెట్లలో మా అమ్మాయికి 20 చీరలు ఉన్నాయి అని చెప్పి ఆ చీర అందంగా కట్టి ఆ తాటాక బొమ్మకు బొట్టు పెట్టి ఆ తాటాక బొమ్మను ఇలా తిప్పి దాని వెనక నుంచి చక్కగా ఇలా జడల్లి దానికి 2 కనకాంబరం పూలు చిన్ని పూలు పెట్టి మా అమ్మాయి ఎంత బాగుంటుందో మా అమ్మాయి ఎంత బాగుంటుందో అని అలా పక్కింటి వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఇల్లు వ్యవహారం ఉండేవి. వాళ్ళ అబ్బాయిని వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నిన్నను ఇంట్లో చేసిన జంతికలు కొన్ని దాచుకునేవారు తర్వాత రోజు ఈ బొమ్మల పెళ్ళిళ్ళలో తినడానికి. మా బియ్యాలారు వస్తున్నారు ఇవాళ మా ఇంటికి, మా ఇంటికి మా అల్లుడు వస్తున్నాడని చెప్పి తినండి అని చెప్పి ఆ చిన్ని పళ్ళాల్లో జంతిక ముక్కలు వేసి పెడితే వీళ్ళు డాబు చేసేవారు. కొంచెం జంతికి ముక్కలు తినేవారు. ఏదో దెబ్బలాట వచ్చేది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అలా మీరు కలిసి ఉండాలి, అలా దెబ్బలాడుకోకూడదు, జంతికి చదువుకోండి అనేవారు పెద్దవారు. కాబట్టి చిన్నతనం నుంచే ఒక అందమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవనం, ఆడపిల్ల అంటే ఇంటినంతటినీ చక్కగా సముదాయించగలిగిన శక్తి, ఒక ఓర్పు, ఒక మాటకి తొందరపడిపోయి తిరిగి 10 మాటలు అనకపోవడం, ఇలాంటి లక్షణాలు సంస్కృతిలో ప్రోది చేసేవారు. కాబట్టి ఆటయందు కూడా అంత సంస్కారాన్ని నిక్షేపించేవారు. అసలు ఇప్పుడు మీరు ఏ కొట్టుకైనా వెళ్ళి ఇంటి బొమ్మ ఉందా అని అడిగారనుకోండి, పిచ్చాన్ని చూసినట్టు చూస్తారు. వీడు ఇంకా ఏ లోకంలో ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు, ఇంకా ఇళ్ల బొమ్మలునూ ఆ పొయ్యిలు బొమ్మలు ఇవి ఎవరు ఆడుతున్నారు సార్ ఇంకాను అని అడుగుతారు. ఇప్పుడు అసలు లేవు. అంటే ఇవాళ సంస్కృతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం అది. మన ఆటలు ఏది పెట్టినా పనికిమాలిన ఆటలు పెట్టడం మన వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు ఏ ఆట ఆడినా ఆట ఎందు కూడా సంస్కృతి. పిల్లలందరూ కూర్చుంటే పరమపద సోపాన పటము అంతే వాళ్ళు ఆడుకున్నది. అనేక మంది దేవతలు, దేవతల్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడు ఆ దేవతల్లోనే తిరుగుతున్నాడు అనుకోండి, మధ్యలో ఒక విరాట్ స్వరూపం ఉండేది, వాడు ఇద్దరు దేవతల వెనకాల ఉండేవాడు, 3 పడలేదనుకోండి, పడకపోతే దేవతల్ని దాటి వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావాలి అట్నుంచి. కేవలం దేవతాస్వరూపాన్ని పొందితే అది మోక్షం కాదు ఎప్పటికీ. అంటే ఎంత గొప్ప మాటలు మాట్లాడేవారండి, వాడు ఆఖరికి 2 పడేది, అయితే 3 పడేది, పడితే పరబ్రహ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. అమ్మయ్యా నేను పండిపోయానని వాడు. పండిపోవడం ఏంటంటే పంటలు వేసుకుంటున్నామనేవారు. ఇలా అందరూ వేస్తే వీడు ఒక్కడే ఇలా అంటే వీడు పండిపోయాడనేవారు, వీడిని వదిలేయండి అనేవారు. పండిపోయాడంటే వాడు జ్ఞానసిద్ధి పొందాడు అని. ఆటలో, మాటలో, సంస్కృతి, ఈశ్వరానుసంబంధము అంత చక్కగా కలిపి నడిపేవారు. ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఆట కూడా ఉండేది కాదు. ఇవాళ ఏదైనా చేయొచ్చు, ఈశ్వర సంబంధం మాత్రం ఉండదు. ఇలా చూపించిన సంబంధాలే ఉంటాయి. ఇంత వెర్రి సంస్కృతి పెరిగిపోయింది కాబట్టే దేశం ఇలా నశించిపోయింది. రోజురోజుకి ఇంత అభద్రతాభావం పెరిగిపోవడానికి కారణం దీనివల్లే వస్తుంది. కాబట్టి అసలు మన మతం అనేటటువంటిది వ్యాప్తి చెందాలి అంటే నాకు అనిపిస్తుంది, నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ, రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు? ఎవ్వరూ కాదు. మేము ఎంతంత గొప్పగా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చేయలేడు. మరి ఎవరు చేయగలరు? ఆడవాళ్ళొక్కరే చేయగలరు. ఎందుకు చేయగలరు? 1000 మంది బయట 1000 మాటలు చెప్పనివ్వండి, పిల్లడు నమ్మడు. అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు వాడు. నాన్నా వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు, తీసుకో, నిన్నేదో చదవమంటారు, చదువు, కానీ నీ స్వామిని నువ్వు మర్చిపోకు. నువ్వు లోపల మన సనాతన ధర్మమును, మన మతాన్ని, మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు. దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే. అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్ళి కాని ఆడపిల్లల్ని, యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని, గృహిణుల్ని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలుగుతుంది. అది నా విశ్వాసం. కాబట్టి ఆవిడ ఆడుకున్నా కూడా రుక్మిణీదేవి ఎంత అందమైన ఆట ఆడిందో చూడండి. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి, తనొక్కత్తి ఉండుకు తినడం గృహిణికి ఉండవలసిన లక్షణం కాదు. ఆడపిల్ల ఓ ఇంట్లో ఇద్దరు ఉంటే భార్య భర్త పూర్వం ఇద్దరికీ అని బజ్జీలు వేసుకునేవారు కాదు. ఎందుకైనా మంచిదో 4 వేయండి, 2 అరటికాయలు తీసుకురండి అనేవారు. ఎందుకే మన ఇద్దరమే కదా ఉన్నాం, ఒక అరటికాయ తెస్తే 6 బజ్జీలును 6 కూర చాలదా అంటే ఎవరైనా వస్తే ఆ టైంకి, అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి తప్ప వాళ్ళు వచ్చేటప్పటికి వంటింటి తలుపేసేయడం, ఈ బజ్జీలు తీసుకెళ్ళిపోయి ఓ గిన్నె అడుగుని పెట్టేయడం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు తిందాం అనుకోవడం, ఈ సంస్కృతి ఎక్కడుండాలండి? ఇలా పెట్టడం అన్నది ఇంట్లో ఎలా వస్తుంది? ఆడదాని నుంచి వస్తుంది. ఒరే మనం అలా వండుకోకూడదు నాన్న, గబుక్కున ఎవరైనా రావచ్చు, 4 కలిసి తినాలి. తల్లి వండుతోంది అనుకోండి, తల్లి దగ్గర నుంచి కొడుకు వస్తుంది, కొడుకు దగ్గర నుంచి కోడలు కెడుతుంది, కోడల దగ్గర నుంచి మనవలు కెడుతుంది. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి, ఎప్పుడో రుక్మిణీదేవి వండి పెట్టిందండి నేను పురాణం చెప్పాను అనుకోండి, మీకు నాకు ఏమిటి ఉపయోగం? మీరందులో యు షుడ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్. ఇవాల్టి రోజు ఉన్న సందర్భానికి, సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని మీరు పొందగలిగి ఉండాలి. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రొదివెట్టు. ఆ తల్లి ఆడవాళ్లు చేసేటటువంటి పనులు పరమ సౌకుమార్యంతో కూడుకున్నవై ఉంటాయి. లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేది. ఇది ఒక గమ్మత్తైనటువంటి లక్షణం. ఎందుచేత అంటే మీరు పందిరి వెయ్యలేదు అనుకోండి, పందిరి వెయ్యకుండా పాదు పెట్టారనుకోండి, ఆ పాదు నశించిపోతుంది. శ్రద్ధ అన్నది ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? నీరు విత్తు పెట్టి నీరు పోయవద్దు. అదేమిటండి విత్తనం పెట్టి నీరు పోయకపోవడం ఏంటి? నీరు పోసి విత్తనం పెట్టు, లేకపోతే ఆ విత్తనాలు ఎండిపోతాయి. కాబట్టి ముందు నీరు పోసి తర్వాత విత్తనం పెట్టు. విత్తు పోసి నీరు పెట్టవద్దు, నీరు పోసి విత్తు పెట్టు. అలాగే మొక్క వేసి పందిరి వేయవద్దు. నువ్వు మల్లె తీగ కొంచెం పెరుగుతుండగా పందిరేద్దాం అనుకో, మల్లె మొక్క పాతుతుండగానే ముందు పందిరి, అది అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వేదో పని మీద వెళ్ళిపోతావు, ఆ పందిరి అల్లుకోవడానికి అవకాశం లేక పాడైపోతుంది. కాబట్టి ఇది ముందు చూపు, ఇది భద్రతాభావం, ఇది లోకానికి కావలసినటువంటి ఆలంబనాన్ని ఇవ్వడంలో అమ్మవారి అనుగ్రహం. కాబట్టి బాహ్యమునందు చాలా లాలిత్యముతో కూడిన సౌకుమార్యముతో కూడినటువంటి పనిది చేయడం, చక్కగా అంతఃపురంలో చక్క చక్కటి తీగల్ని పెంచి పెద్ద చేయడం. కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు, సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఇదొకటి. ఆవిడ ఎప్పుడు ఊయలలు ఊగుతూ ఉంటుంది. సహజం కదా, నేను తరచూ చెప్తూ ఉంటాను. హనుమాచార్య స్వామి వారు దొప్పి పొడిచారు, అలల చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. అమ్మవారికి స్వామితో కలిసి ఊంజల్ సేవని పొందడం అంటే ఆవిడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సేవ. పైగా విశేషించి కన్నెపిల్లలు ఉయ్యాలలు ఊగడం అనేటటువంటిది ఒక చక్కటి సంప్రదాయంగా పూర్వం ఉండేది. అందుకే ఒక ఉండ్రాళ్ల తద్ది వచ్చింది అనుకోండి, ఒక అట్ల తద్ది వచ్చింది అనుకోండి, పెద్ద పెద్ద చెట్లకి ఉయ్యాలు వేసేవారు. వేస్తే ఈ ఆడపిల్లలందరూ ఊయలలు ఊగుతూ ఉండేవారు. ఎందుచేత అంటే వాళ్ళకి శరీరానికి ఒక మంచి వ్యాయామం ఉండాలి. ఆ ఊయలు ఊగేటప్పుడు పెద్ద పెద్ద ఊగులు ఊగుతూ కాళ్ళు భూమికి తాటించి పైకి లేచి చేతులు ఇలా పట్టుకొని ఇలా వంగిపోయి కాళ్ళు నిటారుగా పెట్టి ఆ ఊగుతూ ఉండడంలో ఒక గొప్ప వ్యాయామం. దృష్టి కేంద్రీకరణ, జారిపోకుండా ఉండడం, ఒక నిలబడగలిగినటువంటి స్థితి, ఇవన్నీ అలవాటయ్యేవి. ఎదర ఎదర వాళ్ళు ఈ సృష్టిని పెంచవలసి ఉంటుంది. ఆ సృష్టిని పెంచవలసినటువంటి సమయంలో కావలసినటువంటి శరీర దారుఢ్యం అప్పేది, మానసికోల్లాసం పొందేవారు. ఊయల ఊగడంలో ఎంత మనస్సుకు ఆనందమో, ఎంత మనస్సు ఆనందమైతే అంత ఆరోగ్యం మనస్సుకు ఉంటుంది. ఎంత ఆరోగ్యవంతమైన మనస్సు దేహం, అంత గొప్ప గర్భాలయం అవుతుంది బిడ్డలకి. కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రొదివెట్టు, సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు. సారికాకీర పంక్తికిని చదువు చెప్పు, బర్హి సంఘంబులకు మురిపములు గరపు, మంద మరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి చిలుకలకి పలుకులు నేర్పుతుండేది. ఒక అందమైనటువంటి ప్రక్రియ. ఆ చిలుకల్ని, రామ చిలుకల్ని తీసుకొచ్చి వాటికి ఒక మంచి మాటలు నేర్పితే అవి మంచి మాట మాట్లాడతాయి. ఒక చోట ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. వెనకటికి ఒక ఆయన రెండు చిలుకలు కలిపమ్ముతున్నాడు. ఒక చిలక 10,000, ఒక చిలక 10 రూపాయలు, కానీ రెండు ఒక్కలా ఉంటాయి. కానీ రెండు చిలకల్ని విడివిడిగా అమ్మను, రెండు చిలకల్ని కలిపి పుచ్చుకోవాలంటున్నాడు. అందరూ నీ మొహం ఇచ్చా 10 రూపాయల చిలక కొనుక్కుంటాం ఇమ్మంటే అలా ఇవ్వననేవాడు. ఇవి రెండు చిలకలు కూడా తెల్లవారకట్టే మాట్లాడతాయి, ఈ రెండు చిలకలు తెల్లవారకట్ట మాట్లాడతాయి, మీరు విందురు కానీ, కానీ 10,000 10 రూపాయలు ఇస్తే రెండు చిలకలు ఇస్తా. 10 రూపాయలకు ఓ చిలకని ఇవ్వను, 10,000కు ఓ చిలకని ఇవ్వను, రెండు చిలకలు కొనుక్కోవాలనేవాడు. వీడికి ఏం పిచ్చావిర్రా అని వెళ్ళిపోతున్నాడు. రాజుగారు మారువేషంలో వెడుతున్నాడు. ఇందులో ఏదో గమ్మత్తుండి ఉండాలి అని రెండు చిలకలు కొనుక్కున్నాడు. కొనుక్కొని మొట్టమొదటి రోజు 10,000 రూపాయల చిలక, ఇప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కున్న దాని మీద మోజు ఉంటుంది కదండి, దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయనాగారంలో తగిలించుకున్నాడు. ఏమంటుందో చూద్దాం, 10,000 రూపాయలు పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు. అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా మూడు నాలుగు మధ్యలో అచిలక కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటోంది అని సుప్రభాతం పాడుతోంది. రాజుకి తెలివచ్చింది, అబ్బా ఎంత బాగా పాడుతోందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు. ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టగలిగాడు ఆ సుప్రభాతంతో లేచాడు. మరునాడు 10 రూపాయలు చిలకను తగిలించండి రా అన్నాడు. 10 రూపాయలు చిలకను తగిలించారు. అది నీ మొహం ఏడ్చ దుర్మార్గుడ, దున్నపోతులా నిద్రపోతున్నావు అంటోంది. రాజుకి తెలివచ్చింది, మహాగ్రహం పొందాడు. వందీ మాగధి మొదలైన వాళ్ళ స్తోత్రంతో లేవడం అలవాటు పడినవాడు ఈ దిక్కుమాలిన చిలక, దీన్ని తీసుకెళ్ళి పీక కోశ అవతల పారేయండి, దీన్ని నమ్మిన వాడిని తీసుకురండి అన్నాడు. అంటే ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన అడిగాడు, నువ్వు ఎందుకు అమ్మేవురా ఈ చిలక, నాకు అర్థం కాలేదన్నాడు. మహారాజా ఇది తెలియాలని అమ్ముతున్నాను రెండూ కలిపి. ఎందుకో తెలుసా, రెండూ చిలకలే, రెండింటిది ఒకే ఉపాధి, రెండూ చిలుక సంతానమే. ఒక చిలుక చిన్నతనంలో ఒక మహాభాగవతుల యొక్క ఇంటిలో చేరి వాళ్ళ దగ్గర పెరిగింది. వాళ్ళెప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే పలికారు. ఈ చిలుకకి ఇది వచ్చాయి. ఇంకొక చిలక ఒక భయంకరమైన సంస్కృతి కలిగిన వాడి దగ్గర పెరిగింది, వాడి మాటలే దానికి వచ్చాయి. చిలుక పలుకుతోంది ఇంట్లో అంటే చిలుక కాదు పలుకుతున్నది, ఇంట్లో వాళ్ళ సంస్కారం చెప్తుంది. మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటోలు ఇంటే అయిన సంస్కృతి చెప్పేస్తాయి. కదా అమ్మవారు చిలుకలకి పలుకులు నేర్పుతోంది అంటే అమ్మవారి చేత పలుకులు నేర్పబడిన చిలుక ఎటువంటివి నేర్పబడితే వ్యాస భగవానుడు పోతన గారు రాస్తారు. కాబట్టి ఆ సంస్కృతి నేర్చుకోవాలి. అమ్మవారు ఎంత లాలిత్యంతో కూడిన పనులు చేసిందో, ఎంత అందమైన పనులు చేసిందో, బరిహిసంఘములకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. బాబు ఈ పద్యం మీద తీసేసుకునేట్టుంది సమయాన్నంతటినీ. అందుకని ఆవిడ హంసలకి నడకలు నేర్పేది. నిజమే, మనం మహాజ్ఞానులైన వాళ్ళని పిలిస్తే పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటాం. పరమహంస అంటే జగత్తుని విడిచిపెట్టి బ్రహ్మమును చూడగలిగినటువంటి వాడు, నీటిని విడిచిపెట్టి పాలని స్వీకరించగలిగినది హంస. వాళ్ళు తమ ఊపిరిలో నిరంతరము అమ్మవారి పాదములకు ఉండేటటువంటి మంజీరుముల సవ్వడిని వింటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి నడకలు హంసలకు నడకల నడతని నడకని నేర్పుతాయి. అందుకని ఆ అమ్మవారి నడక హంసలకి నడక నేర్పింది అని, అటువంటి నడక కలిగినటువంటి తల్లి అని ఆ రుక్మిణీదేవి యొక్క సౌశీల్యాన్ని వర్ణన చేశారు. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవాను వివాహం చేసుకోవాలి అని మనస్సునందు నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నిర్ణయం ఒక కన్య ఎందుకు తీసుకోవలసి వచ్చింది? పెద్దవాడు తండ్రి గారు ఉన్నారు, ముందు పుట్టిన వాళ్ళు 5 అన్నలున్నారు. ఇంతమంది లోకంలో ఉండగా ఒక్క కృష్ణుడి మీదకే మనసు ఎందుకు వెళ్ళింది ఆవిడికి అంటే, పోతనగారు వెంటనే ఒక మాట చెప్పారు, భీష్మకుడి ఇంటికి తండ్రి గారింటికి ఎప్పుడూ భాగవతులు వస్తుండేవారు, భగవద్భక్తులు వచ్చేవారు. ఆ వచ్చిన భక్తుల్ని ఆదరణ చేస్తుండేవాడు భీష్మకుడు, వాళ్ళందరితో మాట్లాడేవాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏది మాట్లాడతారు? భాగవతులైన వాళ్ళు దేని గురించి మాట్లాడతారండి? ఏ సినిమా రిలీజ్ అయింది, ఏది 365 రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లలో ఆడింది, వాళ్ళకెందుకు? వాళ్ళకి అది ఆ సంబంధం ఉండదు, వాళ్ళది మాట్లాడను మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధం మాట్లాడతారు. కాబట్టి ఏమయ్యా, ఈ లోకంలో ఈ కాలములో మన మాంసనేత్రముతో చూడదగిన వాడై పరమాత్మ ఆవిర్భవించాడు. కృష్ణ పరమాత్మగా దినదిన ప్రవర్ధమానం అయ్యాడు. కంస సంహారం చేశాడు, ద్వారకానగర నిర్మాణం చేశాడు, తనని నమ్ముకున్న వారందరినీ రక్షించాడు అని కృష్ణుడి యొక్క కథలు వాళ్ళు చెప్తున్నారు. భీష్మకుడు వింటున్నాడు. పిల్ల మనస్సు ఎవరి యందు చేరింది? కృష్ణుడి యందు చేరింది. అది నువ్వు రుక్మిణీ కళ్యాణం కథగా వింటే నీకు వచ్చే ప్రయోజనం తక్కువ. నీ ఇల్లు ఎలా ఉండాలో నువ్వు చూసుకోవాలి. నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉండాలి? నీ ఇంటికి వచ్చేవాడు 15 నిమిషాలు మాట్లాడితే కనీసంలో కనీసం 1-5 నిమిషాలు భగవత్ సంబంధమో, పిల్లలు విన్నా పనికొచ్చే మాటలో మాట్లాడేవాడై ఉండాలి. అంతేకాని ఇంటికి వచ్చేటటువంటి వాడల్లా లౌకికమైన విషయాలు, పనికిరాని విషయాలు, వాడి మీద గోలా వీడి మీద గోలా తప్ప అసలు పనికొచ్చేవి మాట్లాడడం ఇంట్లో అలవాటు లేదనుకోండి, అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. రేపు పొద్దున వాళ్ళకి ఎవడైనా భగవంతుని గురించి మాట్లాడేవాడు వచ్చాడనుకోండి ఇంటికి, వాళ్ళకి అది పెద్ద అబ్బా ఏమిటండి బాబు తినేస్తున్నాడు బుర్ర, ఈయనెవరు తొందరగా వెళ్ళిపోతే బాగుండు టీవీ పెట్టుకుందాం అంటారు వాళ్ళు. ఏమైపోతుంది, ఆ సంస్కృతి లేదు,
అదే ఒక ఇంట్లో పిల్ల ఉందనుకోండి, ఆ ఇంటి ఆయనకి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటే ప్రాణం. ఆయన తెల్లవారు లేచి రాత్రి వరకు ఓ 50 మాటలు పరమాచార్య స్వామి వారిని చంద్రశేఖర్లు 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 అస్తమానం తలుచుకుంటాడు. ఆ పిల్ల ఎక్కడో కాలేజీకి వెళ్ళింది, ఎవడో ఒక ధూర్తుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి గురించి చిన్న మాట తక్కువ చేసి మాట్లాడాడు. ముఖం ఎర్ర పడిపోయే, నీకేం తెలుసు చంద్రశేఖర పరమాచార్య స్వామి గురించి అని ఈ అమ్మాయి కలియబడి మాట్లాడేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు, ఈ పిల్లకి చంద్రశేఖర్ల గురించి ఈ విషయాలు ఎలా తెలుసు అని. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? ఇంటి మాటలు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. మీరు కొన్ని కొన్ని ఇళ్లల్లో చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ చిన్న పిల్లలు చక్కగా ఊపిరి కూడా ఇంకా ఎక్కువ తీయలేరు వాళ్ళు. ఓం జాతవే దశేశ నవామ సోమమరాతి యతో నితహాతివేద అనలేడు వాడు. ఓం జాతవే దశేశు నవామమరాతి తో నిదహా వేద అని 5 మాటలు ఊపిరి తీసి చెప్తాడు. ఎలా వచ్చింది వాడికి అది అంటే, తండ్రి రోజు పూజామందిరంలో పరవశించి చదువుతాడు, అది వాడి చెవిన పడి చిన్నతనంలో వాడికి వచ్చేసింది. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఏమీ తెలియని పిల్లలు, వాళ్ళకి ఇంకా ఉపనయనం అవ్వదు. వాడు తాత తాత నేను చేస్తానే అని వాడు పాత్ర తెచ్చుకుని ఆచమనం చేయడం, ఇలా విభూతి ఎట్టుకోవడం, ఓ ఇంత బొట్టెట్టుకోవడం చిన్న చిన్న పిల్లలకు అలవాటు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ సంప్రదాయం? ఇంటి ఆయనకి అలవాటు. తాతగారి ఒళ్ళో కూర్చుంటే పిల్లాడు ఆడుకుంటూ వచ్చి ఆ తాతగారు పొద్దున్న లేవగానే సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. వాడు పరిగెత్తుకొచ్చి తాతగారి ఒళ్ళో కూర్చుంటే వాడు రోజు చూసేది ఏమిటంటే తాతగారు ఆచమనం చేయడం, అర్ఘ్యం ఇవ్వడం, తాతగారి విభూతి ఎట్టుకోవడం, బొట్టెట్టుకోవడం. వాడు తాతగారి దగ్గర కూర్చొని, తాతగారండి తాతగారండి ఏంటండి ఇదంతా అంటాడు. విభూతి నాన్న అంటాడు. తాతగారండి ఇది ఏంటి అంటాడు. బొట్టు నాన్న పెట్టుకోవాలి అంటాడు. తాతగారు చెప్పగా వాడి మనస్సుకి ఎక్కుతుంది. అమ్మని అడుగుతాడు, అమ్మ తాతగారు ఏంటమ్మా పెట్టుకుంటారు, తాతగారులా నువ్వు పెట్టుకోవాలి నాన్న అంటుంది. తాత పిచ్చాడు నువ్వు పెట్టుకోకంది అనుకోండి తల్లి, పెట్టుకోడు వాడు. నేను అందుకుంటున్నాను తల్లి ఎంత శక్తివంతురాలో, కాబట్టి తల్లి కూడా అవును నాన్న నువ్వు తాతగారులా పెట్టుకోవాలి నాన్నగారులా పెట్టుకోవాలి అందనుకోండి, వాడు ఎంతటి వాడిని ఎదిరిస్తాడు. నోరుము నీకేం తెలుసు విభూతి గురించి, నీకేం తెలుసు బొట్టు గురించి, పెట్టుకుంటాం మేము అంతే అంటాడు. కాబట్టి వాడు చక్కగా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని తిరుగుతాడు. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో వచ్చేటటువంటి మనుష్యులను బట్టి వస్తుంది. నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఎప్పుడూ టీపాయి మీద ఉండేటటువంటి యాష్ట్రే నిండిపోయి గంటకోసారి దులపాల్చిన గొప్ప ఇల్లు అనుకోనిది, నీ ఇంట్లో కొడుక్కి ఎవరు నేర్పక్కర్లేదు, వాడు తెచ్చుకుంటాడు పెట్లు పెట్లు. ఇంటి యాష్ట్రే నిండడం అలవాటైన ఇల్లు తప్ప ఆ ఇంటి ఒక్క కబోర్డులో రామాయణం కనపడదు, భాగవతం కనపడదు, భగవద్గీత కనపడదు. పేకముక్కల డబ్బాలు, నిండిపోయిన యాస్ట్రీలు, ఎర్రబడిపోయిన కళ్ళతో నిద్రలేచే యజమాని, చొక్కా కూడా వేసుకోకుండా ఓ నిక్కరేసుకుని ఎంతసేపు, ఆ 60 ఏళ్ళు వచ్చిన నిక్కర్ల సాంప్రదాయం సిగ్గు లేకుండాను, ఓ నిక్కరోటు వేసుకుని కాలు మీద కాలేసుకుని 9 వరకు పేపర్ చదివి చూస్తున్నారని సిగ్గు కూడా లేకుండా బాల్కనీలో నిలబడి వీధుల్లో వెళ్ళే వాళ్ళందరూ చూస్తుంటే మొహం కడుక్కోవడం. అప్పుడు వీడు బాత్రూంలో 2 నిమిషాల స్నానం, గబగబ బట్టలు వేసుకోవడం, టిఫిన్ తినేయడం, అన్నీ 1 నిమిషం. ఒంటికి మాత్రం 70 స్నోలు, 80 ఫెయిర్ అండ్ లవ్లీలు. ఎవరిని ఉద్ధరించడానికి ఇక్కడ ఏది శౌచం, నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? ఏది సంప్రదాయం, ఏది సంస్కారం? ఎవడి కోసమో చెప్పట్లా, నిన్ను బాగుపడ్డానికి చెప్పమంటోంది శాస్త్రం. కాబట్టి నీ ఇంటికి వచ్చేవాళ్ళని బట్టి నీ పిల్లల పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఒకనాడు నువ్వు కూడా యాస్ట్రీలోకి విసిరివేయబడతావు కొడుకు చేత, ఎందుకంటే ఈ సంస్కారం పిల్లాడికి అలవాటు అయిపోతుంది. ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు రావాలంటే నువ్వు అలాంటి వాడి అయితే అలాంటి వాళ్ళు వస్తారు. అలా ఎందుకు వస్తారు వాళ్ళు? నువ్వేమో పనికి మాలిన తిరుగుడు అంతా తిరుగుతుంటే నీ ఇంటికి భాగవతులు వస్తారా? వాళ్ళ కర్మ వాళ్ళకి ఏం పట్టిందని వస్తారు వాళ్ళు? వాళ్ళు రారు. వాడు విష్ణు సహస్రం చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాడు. వాడికి ఏం కర్మ అని వస్తాడు? ఊరక రారు మహానుభావ, ఊరక రారు మహాత్ములు ఆ రథముల ఇంట్ల కడక వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు నందుడు. గర్గుడు వస్తే ఆ నేను ఆ ఆఖ్యానం పక్కన పెట్టేశాను టైం లేక నామకరణం చేసినప్పుడు. కాబట్టి నీ ఇంటికి వచ్చే వాళ్ళని బట్టి నీ ఇంటి సంప్రదాయం అలవాటు పడుతుంది, నీ ఇంటి సంస్కారం అలవాటు పడుతుంది. నీ ఇంట్లో పిల్లకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు వచ్చా అని పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పాట పాడడం వచ్చా, వంట చేయడం వచ్చినా ఈ దిక్కుమాల గోళంతా, ఎందుకంటే రుక్మిణీ కళ్యాణంలో పద్యం వచ్చమ్మా నీకు ఓ పద్యం అని అడిగారు అనుకోండి, రుక్మిణీ కళ్యాణ రుక్మిణీదేవి అంటే ఎవరంకులు ఈ మధ్య కొత్త యాక్ట్రెస్ అని అడిగింది అనుకోండి, నేనైతే నా కాళ్ళ మీద పడ్డ నేను ఆ సంబంధం చేసుకోను. ఒకవేళ నా కొడుకు చేసుకుంటే నువ్వు దూరంగా ఉండని చెప్తాను, ఎప్పుడైనా రా ఒకసారి చాలు అలా నేనే సంబంధాలు వదిలేస్తానన్నాం. ఎప్పుడైనా రండి చాలు గెస్ట్ యాక్టర్గా, మీరు నాతో కలిసి లేదా నీ నా కోడలు అలా మార్చాక రా మా ఇంటికి. తప్ప రుక్మిణీదేవి కొత్త యాక్టర్ ఏమో అన్నవాళ్ళు అన్న కోడలతో నేను చదువుకోలేను, కష్టం అని చెప్తాను. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో పద్యం రాని కోడలు ఏమిటండి? అదో నాన్ సెన్స్, అది బరువు దేశానికి. రుక్మిణీ కళ్యాణంలో పద్యం రావక్కర్లా ఆడపిల్లకి? నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేశులను రాదు, పెద్ద కోడలుగా వచ్చి నీ ఇంటినే ఉద్ధరిస్తుంది. అది కట్నం తీసుకొచ్చింది, కాలు పెట్టిన తోనె కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మను చులీచి విభుడందులకు నేని విసిగి ఒక్కటియన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టయన్న బావికి ని ఏటికి నివడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. ఈ సంస్కృతి విచ్ఛిన్నం కావాలి, సంస్కృతి పెరగాలి ఇంటి. అది ఆడపిల్ల తప్పని నేను చెప్పట్లేదు. నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా భాగవతులు రాణిస్తే కదా, ఓ రుక్మిణీ కళ్యాణం అవుతోందంటే నీ పిల్లని తీసుకెడితే కదా, ఇచ్చిన రుక్మిణీ కళ్యాణం పద్యాలు నేర్చుకోవే అని నువ్వు చెప్తే కదా, ఆ పిల్లకి చదవడం రాకపోతే నువ్వు కూర్చునున్నావు ఒక గంట నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్పితే కదా. వాకాటి పాండురంగారావు పాండురంగారావు చెప్పినప్పుడు నువ్వే జాతికి పెద్ద బరువు, నీ పిల్లలకి సంస్కృతి నేర్పాలని నీకు లేదు, ఎలా వృద్ధిలోకి వస్తారు? ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. పోతన గారికి లాలిత్యంగా మాట్లాడడం వచ్చు, నాకు కఠినంగా మాట్లాడడం వచ్చు, కాబట్టి పోతన గారైతే లలితంగా మాట్లాడారు. ఇంటికి వచ్చినటువంటి భాగవతుల మాటల వలన కృష్ణ పరమాత్మ యందు హృదయము కుదురుకొనినది, ఆయననే వివాహం చేసుకోవాలని మహాతల్లి రుక్మిణీదేవి మనస్సు యందు నిర్ణయించుకున్నది. అలా నిర్ణయించుకోవచ్చా కన్య అంటే, ఇప్పుడిప్పుడు లోకంలో వస్తున్నటువంటి మాట మీరు అప్పటి మా సంప్రదాయానికి వాడితే నేను ఒప్పుకోను. నేను ఒక రోజున చెప్పాను, ఈరోజు ప్రేమిస్తున్నామన్న మాట తప్పు మాట. ప్రేమిస్తున్నాం కాదు, కామిస్తున్నాం అనాలి. మభ్యపుచ్చడానికి ప్రేమిస్తున్నాం అంటున్నారు, ప్రేమ లేదది, అది కామము, అది కేవలము కామము. లేకపోతే అంత డిజాస్ట్రస్గా అంత ప్రమాదకరంగా ఉండదు పరిస్థితి. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది తప్ప ఇలా పిచ్చ పిచ్చ వేషాలు విర్రి విర్రి వేషాలు ఉండవు ప్రేమ పేరుతో. అది ప్రేమ కాదు కామం, కానీ మేము కామించుకుంటున్నామని చెప్పడానికి సిగ్గుపడి వాడు ఒక తప్పు మాట అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నిప్పు చేత్తో పట్టుకుని నీరు పట్టుకున్నాను అంటే ఎంత అబద్ధమో, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కామిస్తూ ఉండడం అంత అబద్ధం. వాడు కామిస్తున్నాడు ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. అది శాస్త్రమున నేనైతే అంగీకరించను, అది దోషభూయిష్టమైనటువంటి మాట. ఒక చోట వాడవలసిన మాట ఇంకో చోట వాడి సమాజాన్ని భ్రష్టు పట్టించారంతే. కాబట్టి ధీరా కులవతి కన్య, ధీరా అంటే ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలుసున్నదై, ఇతపూర్వము ఏ పురుషుడికి తన హృదయములో స్థానం ఇయ్యనదై, కులవతి అయి ఆచారము సంప్రదాయము తెలుసున్నదై, కేవల కామముతో ఎవడో పురుషుణ్ణి పొందేద్దామన్న ప్రయత్నమున్నది కానిదై. కన్యా ఇతపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడనటువంటి స్వరూపము కలిగినటువంటిదై, ఈనాడు ప్రతిబంధకములు వస్తుంటే వాటిని కాదని తనంత తాను యోగ్యత కలిగిన బుద్ధితో, పరిపక్వమైన బుద్ధితో, విన్నదాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలము చేత ప్రతిబంధకములను తొలగించుకొని తన భర్తని తాను ఎన్నుకున్నటువంటి స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందినది. ఎందుకు అలా పొందుతుంది, ఎందుకు ఆ కథ అలా వెడుతుంది, మీకు నేను దాన్ని సరి అయినటువంటి పద్యం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు తల్లి బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారములు చేయగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచనందుడై. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు ఇలాంటి పద్యం పోతన గారు తప్ప ప్రపంచంలో ఇంకోటి రాయడన్నారు. ఈ పద్యం చదవగానే చెప్పచ్చు ఇది పోతన గారు రచించారని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, మత్త పుష్పంధియ వేణి నిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుత్తు కలిగినటువంటి రుక్మిణీదేవిని అంధుడై, కళ్ళు లేనివాడై, పెద్దన్నగారైనటువంటి రుక్మి శిశుపాలునకి ఇస్తానంటున్నాడు. అమ్మవారి జుత్తుకి రుక్మికి ఏమిటా నలుపుకి సంబంధం అంటే అంధత్వం చీకటి నలుపుని చూపిస్తుంది. అమ్మవారి జుత్తు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుత్తుకి ఒక లక్షణం ఉంది, అమ్మవారి జుట్టు నలుపు. కానీ నల్లని అమ్మవారి కబరీబంధాన్ని మీరు ధ్యానం చేశారనుకోండి వచ్చే ఫలితం ఏమిటో తెలుసా అండి, ధునోతుద్ధాంతం నస్తులిత దళితేంది వరవనం అన్నారు. శంకర భగవత్పాదులు సౌందర్యలహారలో మొదట అభయం ఇస్తూ మాట్లాడారు, ధునోతు ధ్వాంతం, ఎగిరిపోతోంది నీ అజ్ఞానం అన్నారు. అదేమిటి, నల్లగా ఉన్నటువంటి కేశపాశాన్ని ధ్యానం చేస్తే ఉన్న అజ్ఞానం ఎలా పోతుంది అంటే ధ్యానం చేసి చూడు, నీకు తెలుస్తుంది, అది నోటితో చెప్పేది కాదు. అందుచేత ఇన్ని రోజులు కలిసి తోబుట్టువై రోజు చూస్తున్నా, రుక్మిణీదేవి కేశపాశమును గమనిస్తున్నా, అమ్మవారి యొక్క స్వరూపమును, ఆవిడ భక్తిని, ఆవిడకున్న ధీరత్వాన్ని, ఆవిడ మనస్సు ఎవరి ఎందుందో తెలుసుకోలేని మూఢుడు అజ్ఞానము చేత కళ్ళు మూసుకుపోయినవాడు కాదు అంధుడు రుక్మి. అందుచేత శిశుపాలునకి ఇస్తానన్నాడు. శిశుపాలుడెవరు? చేదిరాజు. చేదిరాజు అంటే చైద్యుడు. అమ్మవారు వాణ్ణి పేరు కూడా పెట్టి పిలవదు, చైద్యుడు అధమాధముండు అంటుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానని రుక్మి నిర్ణయం చేశాడు. ఆ శిశుపాలుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడం కోసమని తరలి కన్యాదాత గారి ఇంటికి కూడా వచ్చేశాడు. ఆ రోజుల్లో కొద్దిగా కొన్నాళ్ళు సమయం పట్టేది, ఎందుకంటే ఏదో 10 రోజులు పెళ్ళిళ్ళు, 12 రోజులు పెళ్ళిళ్ళు ఇలా చేస్తుండేవారు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. ఆ శిశుపాలుడు తాను పెళ్లి కొడుకు అయిపోతున్నానని మహాసంతోషంగా ఉన్నాడు. వాడితో వచ్చిన వాళ్ళెవరు? జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. అంటే వాడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించవచ్చు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అంటారు. అలాంటి వాళ్ళందరితో కలిసి ఆ శిశుపాలుడు వచ్చాడు. వస్తే ఇప్పుడు తల్లి ఏం చెయ్యాలి, ఎలా ఇప్పుడు వివాహం జరగడం కృష్ణ పరమాత్మతో? కాబట్టి ఆవిడ అగ్నిద్యోతనుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి, ఆ పేర్లు పెట్టడంలో ఉందండి రుక్మిణీ కళ్యాణంలో గొప్పతనం అంతా. ఆయన పేరు అగ్నిద్యోతనుడు. ఆయన్ని పిలిచి ఒక మాట అంది, మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాను, కానీ నా అన్నగారైనటువంటి రుక్మి నన్ను తీసుకుని వెళ్ళి శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అందుచేత మీరు నేను రాసినటువంటి ఈ లేఖని పట్టుకుని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి అందించి నన్ను కృతార్థురాల్ని చెయ్యవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిజ్యోతనుడు ఆ లేఖని పట్టుకుని ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడు అని తెలుసుకున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసున్న వాళ్ళ కృష్ణుడు ప్రవర్తించలేదు. మొట్టమొదట అసలు మీరెవరని అడగలేదు. బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయన తేజస్సు చెప్పేస్తోంది. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన స్నానం చేశాక ఆయనకి మధురాన్నములతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళు ఒత్తుతూ, అయ్యా మీరే దేశమునకు చెందినవారు, మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా? బ్రాహ్మణుడకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం తృప్తితో జీవించుట. ఈశ్వరుడు తనకి ఏదిచ్చినా ఇది ఈశ్వరుడి చేత కృప చేయబడినది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. అతృప్తి లేకపోతే వాడిని బ్రాహ్మణుడు అని పిలవడానికి సంకోచించవలసినది అని దేవీ భాగవతంలో వ్యాసప్రోక్తం. నా సొంతంగా చెప్పట్లేదు, ఎందుకంటే యతీనాం భూషణం జ్ఞానం, సంతోషోహి ద్విజన్మనాం, ఉద్యమం శత్రుహననం, భూషణం భూతిమిచ్చతాం అని వ్యాసుడు అంటాడు. అక్కడ చూడండి, యతీనాం భూషణం జ్ఞానం, యతిపురుషులము అని చెప్పుకున్న వాళ్ళకు ఉండవలసింది ఏమిటి అంటే మిగిలినవన్నీ ఎన్నున్నాయి పక్కన పెట్టండి, అస్తమానం మిగిలిన వాటి గురించి మాట్లాడిన వాడు యతిపురుషుడు కాదు. జ్ఞానము భూషణముగా ఉండాలి, వారు జ్ఞానముతో ఉండాలి, 10 మందిని జ్ఞానములోకి తీసుకెళ్ళాలి. యతీనాం భూషణం జ్ఞానం, సంతోషోహి ద్విజన్మనాం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజుడైనటువంటి బ్రాహ్మణుడు సంతోషోహి, దొరికిన దానితో సంతోషంగా ఉండాలి, మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఈశ్వరుడు నన్ను వెన్నంటి ఉండగా నాకేం లోటనగలగాలి. సంతోషోహి ద్విజన్మనాం. ఉద్యమం శత్రుహననం, శత్రువు ఇంతటి వాడు అనేటప్పటికి పారిపోయిన వాడిని క్షత్రియుడు అనరు, శత్రువు అనేటప్పటికి చంపడానికి పరిగెత్తినటువంటి వాడిని క్షత్రియుడు అంటారు. ఉద్యమం శత్రుహననం, భూషణం భూతిమిచ్చతాం. ఇవి ఈ మూడు రకములైనటువంటి వాళ్ళకి పైకి కనపడనటువంటి భూషణములు అని చెప్పాడు వ్యాసుడు. ఇదే ప్రశ్న రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుణ్ణి అడుగుతున్నారు. దొరికిన దానితో తృప్తి పడగలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను పాద సంవాహనం చేస్తాను, ఆయన కాళ్ళు నేను పడతాను, ఆయన పాద ధూళిని నా శిరస్సున ధరిస్తాను, మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీ ప్రభువెవరు, ఆయన జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు. ఆ ప్రజలని కన్నబిడ్డలలా చూసే ప్రభు ఎవరో అటువంటి ప్రభు అంటే నాకు ఇష్టమన్నారు. అంటే అగ్నిజ్యోతనుడు, నేను భీష్మకుడనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను, రుక్మిణీదేవి నీకు ఇచ్చినటువంటి లేఖ తీసుకొచ్చాను, దీన్ని మీరు అవధరించండి అని ఆ లేఖనిచ్చారు. ఇస్తే ఆ లేఖ తీసి పరమాత్మ చదువుతున్నారు. వివాహం కానటువంటి కన్నెపిల్లలు, కన్నెపిల్లలంటేనే వివాహం కాని వాళ్ళు, ఆ మాట ముందు వేయడంలో అర్థం రహస్యం ఏమిటంటే పెద్దలు అటువంటి శక్తినిచ్చారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను. మనకి సుందరకాండలో జయమంత్రము అని ఒక మంత్రం ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని. ఈ శ్లోకాల్ని మీరు తెలుగు చేసిన వారు ఉన్నారు, ఆంధ్రీకరించిన మహాపురుషులు ఉన్నారు, పద్యాలుగా రాశారు. నేను జయత్యతి బలో రామో చదవనండి, దానికి తెలుగు అనువాదం చదువుకుంటాను అని మీరు అన్నారనుకోండి, అది జయమంత్రం కాదు. అది మీకు జయమంత్రం ఇచ్చిన శక్తి మీకు ఇవ్వలేదు. కాబట్టి మీకు ఆ శక్తి కావాలి అనుకుంటే మీరు ఏవి చదవాలి? వాల్మీకి మహర్షి చేత రచింపబడిన సంస్కృత శ్లోకములే చదవాలి. తెలుగు పద్యంగా చదువుతానండి కుదరదు, మీకు ఆ శక్తి రాదు, మీకు ఆ వైభవాన్ని ప్రకాశించవు. అది ఇవ్వలేదు. ఈశ్వరుడు ఆంధ్రీకరించినప్పుడు అందులో ఉన్న శక్తిని ఇందులోకి ప్రవేశపెట్టలేదు, భావమును ప్రవేశపెట్టాడంతే. పోతన గారికి ఉన్న గొప్ప వరమేమిటో తెలుసా అండి? వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి లేఖని పోతన గారు తెలుగులో రాసిన పద్యాల్ని మీరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే అదే ఫలితమో పెళ్ళవుతుంది. ఈ గొప్పతనం మా పోతన గారి ఆంధ్రీకరించి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో సహా సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనాన్ని తెలుక్కి తెచ్చిన మహాపురుషుడు పోతన గారు. ఇవాళ తెలుగు గడ్డ మీద పోతన గారికి ఉండవలసినంత స్థాయి ఇవాళ లేనిది. కాబట్టి పనికి మాలిన విగ్రహాలు ఎన్నో ఉంటాయి, కానీ అసలు పోతన గారి విగ్రహం ఎక్కడా ఉండదు. అదొక దురదృష్టమైనటువంటి విశేషం. కాబట్టి ఎంత గొప్పగా ఆంధ్రీకరించారో చూడండి. ఆ లేఖ తీసి చదువుతున్నారు. చదువుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ చూశారు. ధన్యున్ లోకమలోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదామ శౌర్య కరుణా సంశోభితుం నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. ఎంత గొప్పగా అడిగిందో చూడండి. ఆ తల్లి అడిగేటప్పుడు ఏదో మొహమాటంగా ఇదేంటి అంటే, లోపల ఉన్నటువంటి ధృతి తాను తప్పు చెయ్యనప్పుడు తాను చేస్తున్నది యథార్థం అనుకున్నప్పుడు అది ఆవిష్కరణలో బయటకు వస్తుంది. ఆవిడ ఎంత గొప్పగా రాసిందో చూడండి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభిత. ఏమయ్యా, ఏమిటి రుక్మిణీదేవి ఉత్తరం రాసింది నీకు ఇచ్చింది అనేటప్పటికీ, ఆడపిల్ల నాకు ఉత్తరం రాయడమా అని మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఈ ఉత్తరం చదువుతున్నావా? ఏ ఎందుకు రాయకూడదు? నువ్వు ధన్యున్ లోకమనోభిరాము, నువ్వు ధన్యుడవు, 10 మందిని ధన్యుణ్ణి చేస్తావు, లోకమనోభిరాము లోకమంతటికీ ఆనందాన్ని చేకూరుస్తావు. తప్ప ఒళ్ళు కొవ్వెక్కి కామించి నేను ప్రేమిస్తున్నానని లేదావిడ. లోకమనోభిరాముల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితం. ఈ మాటలు చెప్పడంలో ఈ నామం ఇవన్నీ విశేషణాలు తీసుకెడితే ఏమవుతుందో తెలుసా అండి? భగవన్. భగవన్ అంటే భా గా వా. ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు షాడ్గుణ్య పరిపూర్ణుడు కళ్యాణగుణ సహితుడు హేయగుణ రహితుడు భగవానుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ భగవంతుని యొక్క గుణములను ఆవిష్కరిస్తోంది. ఆవిడ కామించిందా? మోక్షం అడుగుతోందా? అంటే శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరరు. అందుకే రుక్మిణీ కళ్యాణం చేస్తే సర్వస్య శరణాగతి చేసినట్టు. కోట్ల జన్మల తర్వాత అదృష్టం వస్తుంది రుక్మిణీ కళ్యాణం పీటల మీద కూర్చోడం. ఆ అదృష్టం దొరికిందంటే అది ఎక్కడో సుకృతం ఉంటే కూర్చుంటాడు. కేవలం పెళ్లి కోసం కూర్చోరు.
నేను ఈ మాట ముందు చెప్తే గోపాలకృష్ణ గారికి ఇబ్బంది వస్తుందని ఆపిచేశాను. కాబట్టి
శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్నే కన్యల్ కోరరు కోరదేములు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మోహములు. ఏమయ్యా, నిన్ను మొట్టమొదట జ్ఞాపకం తెచ్చుకో, ఆ శ్రీ మహాలక్ష్మి కోరుకోవా. ఆనాడు క్షీరసాగరంలోంచి ఇలా బయటికి రాగానే ఒక్కసారి చూసి కటికవాడొకడు అని చెప్పి మిగిలిన వాళ్ళెవ్వరూ నాకు అక్కర్లేదు, ఇదిగో శంఖ చక్రములను ధరించినవాడు, చతుర్భుజుండు, పీతాంబరుండు, లోకములన్నింటినీ రక్షించేవాడు, విడంబరం చేయనివాడు, ఇటువంటి మహాత్ముణ్ణి నేను భర్తగా చేసుకుంటానని మా అందరికీ ఆదర్శం. ఎవరు లక్ష్మీదేవి నిన్ను కోరి కోరి ఆ రోజు పెళ్లి చేసుకోవాలా? కొరదేములు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మోహముల్. ఏ నేనే మొట్టమొదట ఇలా మోహంతో రాశాను ఉత్తరం అనుకుంటున్నావా? ఆనాడు లక్ష్మీదేవి నిన్ను వరించలా అంటే ఇప్పుడు రుక్మిణీదేవి ఏ స్థాయిలో మాట్లాడుతోంది? లక్ష్మీదేవిగా మాట్లాడుతోంది, ఆవిడ నిత్యానపాయనిగా మాట్లాడుతోంది, అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది. అయ్యా, నేను నీ పక్కన స్థానాన్ని కోరుకుంటున్నాను, నేను నీ వలన మోక్షమును కోరుకుంటున్నాను తప్ప నేను కోరుకుంటున్నది కేవలము కామోపభోగమై ఒక పురుషుణ్ణి ప్రేమించడాన్ని నేను కోరుకోవట్లేదు అని ఆ తల్లి వ్రతముల్ దేవగురు ద్విజన్మభుత సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినే నిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడయుగాక నిద్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఒక విశేషణం వేసిన శిశుపాలుడికి చేదీశ ముఖ్యాధముల్ అంది. అధముడైనటువంటి చేది ప్రభువు శిశుపాలుడు నిహతుడైపోతాడు ఈ చేతిలో. ఎందుకని అంటే ఎంత గొప్ప మాట చెప్తోందో చూడండి. ఇది కామంతో చెప్పేవాళ్ళైతే ఈ మాట అంటారండి. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. నేను కానీ గత జన్మలలో ఎప్పుడైనా వ్రతం చేసిన దాననైతే, ఒక నోము చేసిన దాననైతే, ఒక మహానుభావుడైనటువంటి సద్గురువు పాదములు ఒత్తిన దాననైతే, మనస్ఫూర్తిగా వారి పాదములు పట్టి నమస్కరించిన దాననైతే, ఒకరికి పెట్టిన దాననైతే, పెట్టినప్పుడు లౌకికమైన కోరికలు కోరకుండా ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహమునకు పనికి వచ్చుగాక అని లోపల కోరుకున్న దాననైతే, నాకు అటువంటి పుణ్యమే ఉంటే నీ చేతిలో చేదీశుడు మరణించుగాక, నేను నీదాననవుదునుగాక. నేను నీదాననవుదునుగాక అంటే సరిపోతుంది కదా. శిశుపాలుడు మరణించాలని కోరుకోవడం ఎందుకండి, లేదా ఓడిపోవాలని కోరడం ఎందుకు? ఇందులో ఉంది రహస్యం అంతా. ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి రండి. ఎవరు ఆ భీష్మకుడు కొడుకులు? ఐదుగురు. ఐదుగురి పేర్లు ఏమిటి? రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మరథుడు, రుక్మనేత్రుడు, రుక్మిణి. ఐదుగురికి రుక్మంతో పేర్లు. రుక్మం అంటే బంగారము. బంగారం ఏం చేస్తుంది? లోభాన్ని కల్పిస్తుంది. ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ఇంద్రియములు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియము. ఈ ఐదు ఇంద్రియాలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటాయి? చేది ప్రభువుని కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. కామాన్ని కోరుకుంటాయి అంటే దాని మీద కోరిక, దీని మీద కోరిక, కళ్ళు దాన్ని చూద్దాం, చెవులు దీన్ని విందాం, ముక్కు దాన్ని వాసన చూద్దాం, ఎప్పుడూ కోరికలే. ఈ కోరికలు తీరాలని ఇంద్రియములకు, ఇంద్రియములు ఎప్పుడూ కూడా హాయిగా వెళ్ళి ఈశ్వరుడి తులసి వాసన చూద్దాం, వెళ్ళి చక్కగా రుక్మిణీ కళ్యాణం విందాం, అలా ఇంద్రియాలేం కోరవు. ఇంద్రియాన్ని బలిష్టాని నిర్యుక్తాని మానదా అపక్వస్య ప్రకృర్వంతి వికానాం స్థాననేక సహ భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపున నిర్మలం నమనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియాల్ని అణచడం అంత తేలిక కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే అంత తేలికైన విషయం కాదు. పావుని పట్టుకోవచ్చేమో చేత్తో, ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెడుతుంటే వెనక్కి తీయండి, ఎంత కష్టమో ఇంద్రియాల్ని వెనక్కి తీయడం. కాబట్టి ఈ ఐదుగురు ముందు పుట్టిన వాళ్ళు ఇంద్రియాలు, వీళ్ళు శిశుపాలుడంటే చేది ప్రభువు కామం, వీళ్ళు ఎప్పుడు రుక్మిణి అంటే బుద్ధి మనస్సు. ఈ మనస్సు వాళ్ళు చెప్పిన మాట విని కామముతో ఇంద్రియములతో అనుభవించాలని కోరుకుంటారు. ఈవిడేం చేస్తోంది? కృష్ణుడు కావాలనుకుంటోంది. కృష్ణుణ్ణి పొందుదామని లోపల కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవేవి ఇంద్రియాలు అడ్డుపడుతుంటాయి. ఇంద్రియాలని గెలవలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలని గెలవలేని వాళ్ళు చెయ్యవలసింది ఏమిటి? సర్వస్య శరణాగతి. శరణాగతిలో ఏం చెప్తారో తెలుసా అండి? మీకు ఏ వడ్డొస్తున్నాయో చెప్తారు, అదే శరణాగతి అంటే. నిస్సందేహంగా మాట్లాడతారు, అబద్ధాలాడరు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చాలా గొప్పగా ఉంటుంది. దుర్జటి కాళహస్తీశ్వర శతకం వింటే మీరు తెల్లపోతారు. శ్రీకాళహస్తీశ్వరుడు ముందుకెళ్ళి సంధ్యావందనం చేసి ఒళ్ళంతా పిండికట్లు పెట్టుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళి కాళహస్తీశ్వర లింగం ముందు నిలబడి ఆయన ఒక మాట చెప్పాడు. కాయలు కాచిపోయినదిలే కాయము. రాత్రి నేను ఎంతమంది వేశ్యలతోనో ఆనందం అనుభవించాను, వాళ్ళందరూ నా ఒళ్ళు గిల్లేరు. ఈశ్వర ఆయి ఒళ్ళు కాయలు కాచిపోయింది. మళ్ళీ చీకటి పడితే మళ్ళీ వేశ్యాగృహాలకు వెళ్ళిపోతున్నాను. పుట్టినది బ్రాహ్మణ వంశంలో. సూర్యోదయమైతే నేను ఇంతటి మహాభక్తుణ్ణి. సూర్యాస్తమయమైతే నా మనస్సుని నిగ్రహించలేకపోతున్నాను. ఈ శరీరం కాయలు కాసిపోయింది వాళ్ళు గిల్లితే. అయినా నా కామము మాత్రము తీరట్లేదు శంకర. ఇంకా వేశ్యల దగ్గరికి వెళ్ళమంటోంది. దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర, ఈ మనసు తుళ్ళనిచ్చి నీ పాదముల దగ్గర పెట్టుకోవా అని కోరుకున్నాడు. తప్ప ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మంచివాళ్లే యాక్షన్ చేయలేదు. ఇది శరణాగతి అంటే. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని దోషాలు చేశాను, అంగీకరించడం శరణాగతి. ఇప్పుడు అమ్మవారు చెప్తోంది, ఈ ఇంద్రియములను నేను గెలవలేకపోతున్నాను, నేను శరణాగతి చేస్తున్నాను. ఈశ్వర నువ్వేం చేయాలి? నువ్వే ఈ ఇంద్రియముల యొక్క తృళ్ళనచాలి. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, నన్ను నిదానను చేసుకోవాలి. నేను నిదానను కాలేను. ఈ ఇంద్రియాలు అడ్డుపడుతున్నాయి. ఇవి ముందున్న ఐదుగురు రుక్మ సంబంధమైనటువంటి నామం ఉన్న వాళ్ళు అడ్డుపడ్డమంటే. కాబట్టి ఏమవుతోంది? ఈ మాట చెప్పి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చెకుని పొమ్ము వచ్చద. నా రాక్షస వివాహమునకుని పోవు నన్ను. ఎలా తీసుకెళ్లాలో తెలుసా? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లియో పంకజనాభ. నువ్వు చతురంగ బలాలతో రావాలి. ఈశ్వర సంబంధమైనటువంటి గుణాలు నాయందు ప్రవేశపెట్టాలి. నేను పెట్టుకోలేకపోతున్నాను. నువ్వే నా దగ్గరికి రావాలి, నువ్వే ప్రవేశపెట్టాలి, నన్ను ధన్యురాల్ని చెయ్యాలి. చేసి నాకున్నటువంటి అరిషడ్వర్గములను అణచాలి, ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి నన్ను నీదాన్ని చేసుకోవాలి. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునే ని కావలి వారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలించు. కులదేవయాత్ర చేసి పెండ్లికి ముంద నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి మునుబడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపగా నేను ఎట్లు భూతనాథు సతికి మొక్కంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్మున వార్య చరిత. ఎంత గొప్ప పద్యం చెప్పిందో చూడండి తల్లి. లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కవలి వారల కలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. రుక్మిణి నువ్వు చెప్పావు బానే ఉంది, నిన్ను నాదానిగా నేను చేసుకోవాలంటున్నావు, నువ్వు నన్ను పొందలేనంటున్నావు, అంతవరకు బాగుంది. కానీ నిన్ను నాదాన్ని చేసుకోవాలంటే నువ్వు కన్యకామణివి. నువ్వు వీధుల్లో నిలబడి బాల్కనీలో నిలబడి ఉండవుగా, ఎక్కడో అంతఃపురంలో సౌధంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకెళ్లాలంటే ఎందరినో చంపాలి. చంపేటప్పుడు నువ్వే చెప్తున్నావు నీ అన్నలే నీకు ప్రతిబంధకాలని, వాళ్ళని చంపవలసి ఉంటుంది. అడ్డొస్తే భీష్మకుణ్ణి చంపవలసి ఉంటుంది. మరి ఎలా? అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ శవాలు చూసి అయ్యయ్యయ్యో ఇంతమందిని చంపేశారా, నా కోరిక వల్ల ఇలా అయిపోయిందా అని మళ్ళీ నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో కృష్ణ, నీకు ఉపాయం చెప్తానంద అమ్మవారు. ఏమిటా ఉపాయం? మావాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరికి చివర ఉన్నటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడి ఆలయానికి పంపిస్తారు. అక్కడికి వచ్చి నేను అందరికీ పసుపు కుంకాలు ఇవ్వగలిగిన ఆ తల్లి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నా పక్కన కొద్ది బలం మాత్రమే ఉంటుంది రక్షణగా. అప్పుడు నువ్వు వచ్చి
నన్ను చూడ్డానికి నిలబడినట్టు నిలబడి నీరథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపో. అప్పుడు ఏదో కొద్ది మంది ఉంటారు, చంపినా నష్టమేముంది, ఇబ్బంది లేదు. పైగా తీసుకెళ్ళిపోతుండగా నీ వేగం ఎవడందుకుంటాడు, అందుకని నువ్వు నన్ను అలా తీసుకెళ్ళు.
ఉపాయం కూడా బోధ చేసింది అమ్మ. అంటే ఎంత చిత్రంగా ఉంటుందంటే, నేను తరచూ మీకు విన్నపం చేస్తుంటాను ఒక మాట, మహాభక్తులైనటువంటి వాళ్ళు తమ ఆర్తి ఆపుకోలేక ఈశ్వరుడికి విజ్ఞాపన చేసుకుంటుంటారు. ఒక ఆయన అన్నాడు నృసింహ శతకంలో, ఏమిటో నువ్వు చాలా లోభిత్వం వచ్చిందేమో అని నీకు అనుమానంగా ఉంది, నాకు పాత కథల్లో వినడమే కానీ ఇంత దరిద్రుణ్ణి నాకు ఎప్పుడు నువ్వు రూపాయి ఇవ్వలేదే, అందుకని అనుమానం వస్తుంది నాకు, ఈశ్వర నా అనుమానం తీరాలంటే నాకు బాగా డబ్బు ఇప్పించన్నాడు.